ఆ మూర్తులైదూ 5 రత్నాలన్నట్టు మురిసిపోతూ తిన్నగా ఎన్నిసిపేటకు బయలుదేరాను నేను. అయితే నా దగ్గర ఉండినవి రత్నాలే, కానీ నేనవి అమ్మగలనా? అమ్మగలిగితే సరి అయిన ధర పలికించగలనా? పలికించగలిగితే లాభం వస్తుంది, సందేహం లేదు. కానీ చిరసంచితమైన కులాచారం అనుసరించి అది మరో విధంగా ఖర్చు పెట్టేయకుండా ఉండగలనా? ముందుకి అడుగు వేశాడప్పటికీ నన్ని సందేహాలు దిగ్భ్రాంతుణ్ణి చేశాయి. ఆ స్థితిలోనే మరో 4 అడుగులు ముందుకు వేశాడప్పటికీ పెద్ద పెద్ద మూటలతో 2 ముగ్గురు దేవాంగులు అడ్డుదగిలారు. మంగళవారపేట కేసు వెళుతున్నారు వారు. వారెంతో ఉల్లాసంగానూ ఉన్నారు. బట్టల వర్తకం ప్రారంభించిన వెంటనే వారు కనబడడం నాకు గొప్ప శుభసూచనగా తోచింది. మన బ్రాహ్మలకు ఆ మూటలు మొయ్యడమే కనబడుతుంది, గాని ఆ స్వతంత్ర జీవనం కనపడదు. సత్యం గుర్తించగలిగితే ఆడ, మగ, పిల్ల, మేక వస్తుత్పత్తి చేసి సంఘ మర్యాదకు మూలాధారం అవుతున్న జాతి వారిది. ఆహార నిద్రా భయాదులు ప్రాణికోటికి అంతటికీ సమానమే. ఆ ప్రాణికోటిలో మనుష్య జాతికి గల విశిష్టతకి మొదటి గుర్తు బట్టకట్టు. నాగరికత ప్రబలిన కొద్దీ ఆ బట్టల్లో అనేక రకాలు, అనేక అంతస్తులు ఏర్పడ్డాయి. దేశానికంతకీ అలాంటి బట్టలు సమకూరుస్తున్న జాతి వారిది. అయితే గజం ఎత్తున ఉండిన వారి భుజం మూటల ఎదుట నా సంకమూట ఏపాటిది? ఇది తలుచుకుని నేను చాలా సిగ్గుపడిపోయాను. కానీ నాకు అధైర్యం కలగలేదు. ముందు ప్రతిభ, తర్వాత నీతి, ఈ రెండూ ఉంటే సంకమూట భుజం మూట చేయడం దినాల మీద పని. ఏమంటే వర్తకం మీద మనిషి ఒక కన్నుంచి మసులుకుంటే అది మనిషిని 2 కళ్ళ చల్లని చూపు చూస్తుంది. ఈ విషయం మనలో కోమటి బిడ్డకి తెలిసినట్టు మరెవ్వరికీ తెలియదు. అందుకు కారణం వర్తకంలోనే ఉంది డబ్బు. డబ్బు విలువ కోమట్లకి మాత్రమే తెలుసు. డబ్బు పుట్టించడంలో కోమట్లకున్న చాతుర్యం మరెవ్వరికీ లేదు, బ్రాహ్మణులకి లేనే లేదు. రూపాయి అంటే 192 దమ్మిడీలు అని బ్రాహ్మడు దానికి హీనత ఆపాదిస్తాడు. కోమటి 12 దమ్మిడీలు 1 అణ అని దమ్మిడీకి కూడా గౌరవం ఆ ప్రతిపాదిస్తాడు. కనుకనే కోమటి బిడ్డకి రూపాయికి దమ్మిడీతో పాటు రూపాయికి రూపాయి, రూపాయికి 10, 25 రూపాయలు లాభాలు వచ్చే అవకాశాలు లభిస్తూ ఉంటాయి. కోమటి బిడ్డ డబ్బే ఈశ్వరానుగ్రహం అన్నట్టు భావిస్తాడు. టోలీలు కూడా విడిచిపెట్టకుండా సంపాదిస్తాడు. ఇక సమయం వచ్చిందా సంచులకి సంచులే గుమ్మరించేస్తాడు, మంచినీళ్ల ప్రాయంగా వాడేస్తాడు. ఇంతెందుకు, దివాలా తీశాడనుకున్న కోమటి బిడ్డ లక్షాధిగారే అయ్యుంటాడు తెలుసునా? కారణం జ్యోతిష్శాస్త్రం అయి మన బ్రాహ్మలికి దృశ్యాదృశ్యమైపోయిన గణిత శాస్త్రం కాస్త కోమట్ల చేతిలో ఆర్థిక శాస్త్రం అయి శుద్ధ దృశ్యం అయిపోయింది. ఆర్థిక నీతి మన కోమట్ల రక్తంలో పుంజీభవించి ఉంది. తరతరాల సాధన చేస్తే గాని మనకది అర్థం కాదు. చెప్పవచ్చింది ఏమిటంటే, మనిషి వల్ల వర్తకం పాడవుతుంది, గాని వర్తకం వల్ల మనిషి ఎన్నడూ పాడైపోడు. ఈ దిలాసాతో నేను ముందుకు బయలుదేరాను. వెళ్లిన కొద్దీ ఎదురుగా వస్తున్న వారందరూ బజారులో ఏదో సరుకు కొనడానికి బయలుదేరిన వారే. కానీ నేను బట్టల వర్తకుణ్ణి అని వారికి తెలియదాయే. తెలిస్తే గాని నా దగ్గర ఎంత సరుకుంటే మాత్రం ఏమి లాభం? దీనివల్ల నాకు ఆ క్షణంలోనే సరుకు మీద కంటే ప్రకటన మీద ఎక్కువ శ్రద్ధ పట్టాలి అన్న సత్యం అవగాహన అయింది. వర్తక శాస్త్రంలో ఇది గొప్ప సూత్రం. పాశ్చాత్యులు ఇంకో 6 మాసాలకు వస్తువు తయారవుతుందనగా ఇవాళ్లే ప్రకటన ప్రారంభిస్తారు. దైవిక రాజకీయాల వల్ల వస్తుత్పత్తి నిలిచిపోవడం తటస్థపడినా లోకులు తమ సంస్థ పేరు మర్చిపోకుండా ఉండడానికి రకరకాల ప్రకటనలు సాగిస్తూనే ఉంటారు. నిరంతర ప్రకటన వల్ల ఉన్న సామ్రాజ్యాలు కూలిపోతాయి, కొత్తవి పుట్టుకొస్తాయి. నీకేమి తెలుసును? అయితే మన వర్తకుల్లో ఈ సంగతి ఇప్పటికీ బహు కొద్ది మందికే తెలుసు. తెలిసిన వారైనా, అనుభవం వల్ల గుర్తించిన వారే గాని నేర్చుకున్నవారు కాదు. మనది వర్తకానికి చదువు ఎందుకన్నా ఆధ్యాత్మిక దృష్టి కాదుటోయ్ మరి. దీనికి అనుగుణంగానే మన ప్రభుత్వం నౌకరీకి తయారు చేసే విద్యా సంస్థలే గాని స్వతంత్ర జీవనం మప్పేవి ఏవీ ఏర్పరచలేదుగా. ఏవంచ నా చేతిలో ఉండనిది నువ్వు ఎరుగుదు ఒక్క రూపాయి సరుకు. నేను దాని విలువ పెంచాలి. అంతకుముందు అవతలి మనిషికి తువ్వాళ్ళ అగత్యం ఏర్పడాలి. నా దగ్గర ఉండినది అమ్మకం కోసమే గాని నా సొంత వాడకానికి కాదని కూడా ఆ మనిషికి తెలియాలి. ఇదంతా ఎలా సంభవిస్తుంది? ఇలా ఆలోచించుకుంటూ నేను నాళంవారి సత్రం దగ్గరికి వెళ్ళాడప్పటికీ నాకొక వేపారి పంతులు ఎదురైనాడు. నా అదృష్టం వల్ల ఆయన చూపులు నా దగ్గర ఉండిన తువ్వాళ్ల మీద పడ్డాయి. అది చూసి నేను ఆయనకి వాటి అగత్యం వచ్చి ఉంటుందని ఊహించాను. అవి నేను ఎలా కొన్నానో తెలుసుకోవాలని ఆయన భావిస్తున్నట్టు నేను గమనించాను. దీంతో ఆయన కళ్ళల్లోకి చూస్తూ నేను ఆయనకు ఎదురుకు వెళ్ళాను. దగ్గరికి వెళ్ళాటప్పటికీ నేను అనుకున్నదే నిజమైంది. నా పాచిక పారింది. చూసి చూసి అవి ఏమిటి అని అడిగాడు ఆయన. నేను చెప్పాను. చెబుతూనే మడత పైకి తీశాను. ఎలా కొన్నారు అని మళ్లీ అడిగారు ఆయన. దానిమీద నేను బెల్లించి చూస్తూ, తమరు క్షమిస్తే నేను ఇవి ఎలా అమ్ముతానో అది మాత్రం చెప్పగలను అన్నాను. దీంతో ఆయన చమత్కృతుడైనాడు. తర్వాత ఆయన మరో మాట ఊహించకముందే మడత కూడా నేను ఆయన చేతికి అందించాను. ఆయన కళ్ళు మెలమెల్లాడాయి. వెడల్పు పొడుగు చూసుకుని ఆయన ధర అడిగాడు. నేను జత 3 పావులాలు చెప్పాను. వెంటనే ఆయన తడువుకోకుండా 14 అడిగాడు. దానిమీద నేను అంతవారగా చెప్పి నేను వర్తకం చేయగలనా అని అడిగాను. తువ్వాళ్ల బేరం ఇప్పుడు వంటెద్దు బళ్ళవాళ్లకేనూ తెలుసు. మీ దగ్గర నేను 7 మాడలు చెప్పడం అని అడిగాను. కావలిస్తే అర్ధనా తగ్గించుకోండి అనేశాను. చివరికి పోని నువ్వొక్క కాని కట్టుకో అన్నాడు ఆయన. అప్పటికి ఆయన బజార్ దాకా వెళ్లకుండానే ఇక్కడే ఒక్క తువ్వాలైనా పుచ్చుకోవాలని నిరుకు చేసుకున్నట్టు నేను గుర్తించేశాను. ఎలాగైనా ఈ బేరం పోనివ్వకూడదని దృఢ నిశ్చయమూ చేసుకున్నాను. ఈ లోపల ఆయన 2 మాటలు బేరం చేశాడు. 2 మాటలు నేను బేరం చెప్పాను. ఈ బేరాలతో విసిగిపోయి చివరికి మరో కాని కట్టుకో ఏమంటావు అనేశాడు ఆయన. ఆ మాట ధోరణి చూస్తే వ్యవహారం చివరి ముళ్ళు మీద ఉండినట్టు తోచింది. తువ్వాలు 5 అణాల కానీకి కొనడం ఆయనకి లాభం అయితే 3.5 అణాల పెట్టుబడి మీద 7 కానులు మిగలడం నాకు లాభం కాదా? అయినా వెంటనే ఒప్పేసుకోవడం వర్తక సరళి కాదని 11 అణాల కానీ ఇచ్చి 2 తువ్వాళ్ళు పుచ్చుకోండి బాబు అన్నాను నేను. మీ చేతిలో ఉన్న మడత మీదే అన్నట్టు చెయ్యి ఊపుతూ దీంతో నేను లొంగిపోతున్నట్టు ఆయన గ్రహించేశాడు. ఆయన కళ్ళల్లో విజయ గర్వం మెరిసింది. మాటల్లో కూడా బింకం ఎక్కువైంది. చూపులో విసుగుదల స్ఫుటంగా కనపడింది. 11 అణాల మీద ఒక్క దమ్మిడి కూడా ఇవ్వను. బజారుకు వెళ్ళమంటావా, బేరం కుదురుస్తావా అంటూ గద్దించాడు ఆయన. నేను మీ గుమ్మంలోకే వస్తూ ఉంటే మీరు బజారు దాకా వెళ్లడం ధర్మమేనా అంటూ నేను ఆ మడత అందుకుని సగానికి చించి ఆయనకి ఇచ్చేశాను. 11 అణాలు నా చేతిలో పడేసి తృప్తిగా వెనక్కి మళ్ళాడు ఆయన తువ్వాళ్లని తిప్పు తిప్పి చూసుకుంటూ. పంతులు, వర్తకం అంటే ఏమిటో బోధపడిందే? సరుకు తయారయ్యే స్థలం ఒకటి, విడుదలయ్యే స్థలం ఒకటిని. తయారు చేసేవారొకరు, వినియోగించుకునేవారొకరును. ఉభయ వర్గాలకు లంక పెట్టడమే వర్తకం. దీనివల్ల వస్తుత్పత్తి చేసేవాడికి సౌకర్యమే, వస్తువు అందజేసేవాడికి లాభమే, వస్తువు వాడుకునేవాడికి సులువే. ఈ విధంగా చివరికి ముగ్గురికి తృప్తే. కనుక వర్తకం చేస్తే ఎవడి కొంప తీయకుండానే 4 డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇది చూశావుగా, బజారు దాకా వెళ్ళనక్కరలేకపోయినందుకు ఆయన సంతోషించాడు. వెంటనే ఒక జత ఖర్చు పడ్డందుకు, తన్మూలంగా 7.25 పావలా లాభం వచ్చినందుకు నేను ఆనందించాను. ఇలాగ ఎవాళ్ళ అంతస్తులో వాళ్ళం ఉన్నాం. మరి నౌకరీ చేస్తే జీతం 5,000 అయినా ఇచ్చేవాడి దగ్గర పుచ్చుకునేవాడు లిగాడే. ఇంతేకాదు, జీతం ఇంకా ఎక్కువైన కొద్దీ ఇద్దరికి అంతరం కూడా ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటుంది. ఇలాగ నా వర్తకం ఆదిలో నడివీధిలో ప్రారంభమై ఇప్పుడు నడి బజారును స్థిరపడింది. అంటే మొదట ఏ అంగడిలో రూపాయికి 5 మూర్తులు కొన్నానో ఆ అంగడి పక్కనే ఇప్పుడు నా సొంత అంగడి ఉంది. సొంతం అంటే అర్థమైందా? అంగడిలో ఉన్న సరుకు, అంగడి ఉన్న మేడ కూడా నావే. 15,000కే ఆ ఇల్లు కొనేసి తీర్చి మేడ కట్టి కింద అంగడి, పైన కార్యస్థానము నడిపిస్తున్నాను ఇప్పుడు. అయితే మనం అప్పుడే అంత దూరం వెళ్ళవద్దు. తర్వాత సంగతి విను. నాళంవారి సత్రం పక్కగా గోదావరి కేసి మళ్లీ ఒక మలుపు తిరిగేటప్పటికి వీధి గుమ్మం దగ్గరగా హాల్లో నించుని ఒక బ్రాహ్మడు భార్య మీద మండిపడుతున్నాడు. జుడ్డు ఓడుకుంటూ నల్లగా వంట బ్రాహ్మడి చేతి గోనబట్టలా ఉంది కదా, అసహ్యం అనిపించటం లేదుటండి, మళ్లీ సబ్బుతో 10 మాటలు మొహం కడుక్కుంటారు అని ఆవిడ నిలవదీస్తోంది. నువ్వు తాకలి వేశావు, తెల్లబడుతుంది, సరే ఇప్పుడు స్నానం మాట అని తొకాయిస్తున్నాడు ఆయన. ఆ మాటకి ఏ పాప కండు అయినా వాడుకోరాదు, పుట్టుభోగిలాగా డాబులు పోతున్నారు గాని మహా అంటూ ఆవిడ ఈసడిస్తోంది మొగం ఎదుటికి వచ్చి. ఆయన ధుమధుమలాడడం మానలేదు గాని అటు చూడలేక మొహం వంచేసుకున్నాడు. నేనది కనిపెట్టి చంకని ఉన్న తువ్వాళ్ల మడత చేతపుచ్చుకుని గుమ్మ ఎక్కాను. వెంటనే కందగడ్డలా ఉన్న మొగం నాకేసి తిప్పి, ఏం వచ్చావు అని అడిగాడు ఆయన. నేను సంగతి చెప్పాను. ఆయన చూపించమన్నాడు. దీని మీద ఆవిడ కూర చూపులు చూసింది పంతులు, నేను ఎప్పటికీ మరిచిపోలేదా వాలకం. ఏవి చూపించు అని ఆయన మళ్ళీ అడిగాడు. అడిగి చూశాడు, చూసి ధర అడిగాడు, అడిగి బేరం చేశాడు. చూస్తూనే తువ్వాలు మొలకు చుట్టుకుని చూసి తృప్తిపడ్డాడు. చివరికి ఈ దరిద్రం ఎప్పుడూ ఉండేదే అంటూ రుంజుకుని 5 అణాల కానీకి తువ్వాలొకటి, 2 అణాల ముక్కానీకి అంగాస్త్రము పుచ్చుకుని కళ్ళు మూసుకుని ఇక 2 ఏళ్లు గడిపేయచ్చు అంటూ తెల్లని కొత్త 1/2 రూపాయి నా చేతిలో పడేశాడు. సంపాదనలో లేదు గాని ఖర్చులో మాత్రం జమీందారీ భాయ, నాకేం అనుభవిస్తారు చివరికి అంటూ ఆవిడ, బట్టల ఖర్చు నా కోసం ఎక్కువ నీకోసం ఎక్కువ అంటూ ఆయన వెంటనే ఢీ అంటూ ఢీ అనుకున్నారు. నేను గుమ్మాలు దిగేటప్పటికీ వారి మాటలు ముదిరాయి. నాకు ఆనందం పెరిగింది. 5 మూర్తులకు 4 ఖర్చుపడి రూపాయికి 3 అణాలు చేతిలో పడ్డాయి కదా, తప్ప నువ్వే చెప్పు మరి. మళ్లీ బయలుదేరాను. సో మంచివారి మేడ దాటి వైగ్రామ్ రోడ్డును ప్రవేశించేటప్పటికీ ఒక బడిపంతులు ఎదురై ఆరాగంట నిలేశాడు. ఒక్కొక్క మనిషికి వర్తకుడు తనని దగా చేస్తున్నట్టు మహా చెడ్డ అనుమానం. చివరికి మొదటి ధరకే పుచ్చుకున్నా గిల్లి గిల్లి బేరం చేస్తే గాని, చేసి వర్తకుణ్ణి విసిగించి తాను కూడా విసిగిపోతే గాని తాను దగా పడలేదన్న నమ్మకం కలగదా మనిషికి? ఆ పంతులు ఆ రకం. చేతిలో ఒక్కటే తువ్వాలుంది, అది విడుదలైపోతే మళ్లీ సరుకు కొనవచ్చునన్న ఊహతో ఉన్నాను నేను. అందుకోసం తొందరపడుతున్నాను కూడాను. అంచేత మొదట 5 అణాలన్నారు చెప్పి వెంటనే బరాబరీ 5 అణాలు కావలిస్తే చూసుకోండి, మరి దమ్మిడి తగ్గదు అనేశాను. ఏమనుకున్నాడో ఆయన, బేడ దగ్గర ప్రారంభించాడు బేరం. ఒక్కొక్క కానే పెంచుకుంటూ వచ్చాడు. పావలా దాకా చురుగ్గానే వచ్చాడు, కానీ పావలా మీద మరొక్క కాని పెంచడానికి 1/2 గంట పట్టింది. మరో 5 నిమిషాలకు మరో కాని వేశాడు. అంతే, ఇక ఎక్కడో దిగడు. పోనీ అంటే బేరం విడిచిపెట్టడు. తర్వాత అతను పూర్తిగా 10 నిమిషాల పాటు గిలగిల్లాడిపోవడం చూస్తే కాలహరణం అవుతున్నా నాకు కూడా ముచ్చటగానే ఉండింది. తువ్వాలు నా మీద పడేశాడు అక్కర్లేదన్నట్టు, 10 అడుగులున్నీ వేశాడు వెళ్లిపోతున్నట్టు. కానీ వెంటనే 5 అడుగులు వెనక్కి వచ్చాడు. నీకు కాలం విలువ తెలియదు తెలుసా అన్నాడు నన్ను మందలిస్తున్నట్టు. పోనీ మరో కాణీ కట్టుకో అన్నాడు జాలిగం మరుస్తూ. మళ్లీ 10 అడుగులు వేశాడు. విసురుగా వెనక్కి తిరిగి, నేనెన్ని మెట్లెక్కానో తెలుసా, నువ్వు ఉన్న ఒక్క మెట్టు దిగమే అని గదిమాడు. మళ్లీ 10 అడుగులు వేశాడు. వేసి ఒక్క క్షణం బుర్ర వంచుకు నించున్నాడు. మాట్లాడకుండా గబగబా నా దగ్గరికి వచ్చి ఠకీమని ఆగిపోయాడు. చూసి చూసి, నేను హెడ్ మాస్టర్ని తెలుసా, నా కళ అంతా పాడు చేస్తున్నావు, నువ్వు బతపడుతోందా అని విసుక్కున్నాడు. మొన్న చోటనే అటూ ఇటూ చూస్తూ గిరగిరా తిరిగి, ఇచ్చేయి నా మాట విను చెడిపోకు అంటూ బుకాయించాడు. మీరు నన్ను చెరపకండి అని మాత్రం నేను ఊరుకున్నాను. ఆయన వెంటనే రేగాడు. మళ్లీ ఒక మాట అటు ఇటూ చూశాడు. బాగా ఆవేశం తెచ్చుకుని బుసలు కొట్టాడు. ఇదిగో నువ్వు ఆఫీసర్ని విసిగిస్తున్నావు, భద్రం రాయ్ అన్నాడు. మన వర్తకులకు పొట్టు విడుపు లేదు, అంచేతే మీ గతి ఎలా ఉంది అన్నాడు. ఇంతకీ మా బ్రాహ్మణులకుండే త్యాగం మీకెలా వస్తుంది కాని అంటూ మరీ దగ్గరికి వచ్చాడు. ఏమంటా వెళ్ళిపోనా అంటూ సగం తిరిగాడు. నిలిచి ఓరచూపులు చూశాడు. తనకి వేగం పుట్టడానికి కాబోలు చేతిలో ఉన్న కొంకికర్ర గిరగిర తిప్పాడు. గభీమని మళ్లీ నాకేసి తిరిగి, నీతో బేరం ఆడడం నాదే తప్పు, ఏం ఇస్తావా ఇవ్వవా అంటూ తీవ్రంగా చూశాడు. చూసి చూసి చివరికి, ఇదిగో తక్కిన కాని నీ లోభిత్వానికి ఇస్తున్నాను పట్టుకుపో అంటూ 5 అనాకాసులు నా మీద పడేసి తువ్వాలు ఓళ్లాక్కొని ఎగసెగసి పడుతూ తిప్పి తిప్పి చూసుకుంటూ మురిసిపోతూను వెళ్ళిపోయాడు ఆయన. అంతకంటే ఎక్కువ నేనే మురిసిపోయాను. ఇంటి దగ్గర నుంచి తెచ్చిన రూపాయి 1.5 రూపాయలు అయి కూచుంది. మరి ఓహ్ ఏమి వర్తకం జరిగిపోయింది, చేసిన పనికి ఫలితం కనపడ్డము తన్ మూలంగా బ్రహ్మానందం నువ్వెప్పుడైనా అనుభవించావా? నువ్వు నౌకరీలోనే చేరితే నీకీ తృప్తి జన్మలోనే కలగదు. చేసిన కొద్దీ విసుగు పని నెరవేరితే సొంతానికేమీ ప్రయోజనం లేక తన్మూలంగా అసంతృప్తి. ఇవి తప్ప మరేవీ నీకు అనుభవానికి రాదు. జీతం 100,000 రూపాయలైనా సరే నౌకరీ చేసేవాడి బతికింతే. ఒక్కొక్క చోట నౌకరులు తమ శ్రమ వల్ల ఇతరులకు ఆనందం కలగడం చూసి దుఃఖించడం కూడా తటస్థిస్తూ ఉంటుంది. నేను మాత్రం అప్పుడు బ్రహ్మానందం అనుభవించాను. నాకు చాలా ధైర్యమున్నూ కలిగింది. నేనెప్పుడూ అనుకునేనా ఉండని విధంగా నా బుద్ధికి వికాసం ప్రారంభమైంది. పైగా అంత సరుకు పెట్టు కూచున్నాడు కదా ఆ వర్తకుడు, నాలాగా 150 రూపాయల లాభం తీయగలడా అనిపించింది. తర్వాత ప్రతి బేరంలోనూ నేను అంత లాభం తీయలేకపోతూ వచ్చాను నిజమే, కానీ అప్పుడు మాత్రం ఆ ఆనంద పారవశ్యం అలాంటిది. పక్కనే ఉన్న ఇంటి పక్కకి వెళ్లి అసలు కేటాయింపుగా ఉంచి లాభం వచ్చిన 20 రూపాయలు లెక్క చూసుకున్నాను. అటు ఇటు బెదురు చూపులు చూస్తూ దాన్ని 10 మాటలు ముద్దు పెట్టుకున్నాను. లెక్కలో పొరబడ్డానేమో అని రూపాయి చిల్లర ఒక చేతిలోనూ 1/2 రూపాయి చిల్లర ఒక చేతిలోనూ ఉంచుకుని గుప్పిళ్లతో లెక్కబెట్టి చూసుకున్నాను. అమ్మకాల వివరాలను జ్ఞాపకం చేసుకుంటూ కూడా లాభం తెలుసుకున్నాను. చూడగా ఉత్కటానందం వల్ల నా కళ్ళు చెమ్మగిల్లి చూపు మందగించేసింది. అప్పటికి 9:30 మాత్రమే అయింది. 1 రూపాయల్లా 1.5 రూపాయలు అయింది గనక ఆ 1.5 రూపాయలు 2 రూపాయలైనా చేస్తే గాని ఇంటికి వెళ్లకూడదని నేను అప్రయత్నంగా శపథం చేసుకున్నాను.